మనకి వాడు ఎవడో తెలిసినా తెలియకపోయినా అందరినీ అయ్యయ్యో పాపడికి అంత ధైర్యండి, ఆ ఆవుకి ఏదో గట్టి పెడదామండి. మనుషులు గట్టి పెట్టకూడదు, పెట్టేదాక సాగు పెట్టాలి. ఇవన్నీ మానవులకు ఉండవలసిన లక్షణాలు. అహింస మానవ లక్షణం, మాంసాహారం తినడం మానవ లక్షణం కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టిలో ఇంతకంటే నేను చెప్పినంత కఠినంగా ఇంకెవరు చెప్పలేడు. ఉన్న ధర్మం ఉన్నట్టే చెప్పేస్తున్నాను. ఇక్కడ చెప్పాడు అహింసతోటే బతకాలి. ఎట్టి పరిస్థితుల్లో మానవులు ఎగుట్టాక శాకాహారంతోనే బతకాలి. అది వాటి నియమం అండి. మేము మానవులు కాబట్టి మేము రాక్షసులు అనుకుంటే మీ ఇష్టం, కోడి పోడి తినచ్చు మేక పోడి. నేను చెప్పాలి ఇందులో చెప్పాడు. నేనేం చేయను, ఇందులో ఉండకూడదు చెప్తున్నాను. మీరు వినాల్సిన అవసరం మీకు కూడా ఉంది పద్దతి పురాణాలు. అంటే గురువు గారు మానవ ఇలా అంటున్నారని అనుకోదు. అది అందులో ఉన్న ధర్మం నేను చెప్పవలసిన బాధ్యత నాది. ఇక ఇంద్రియ విజయం, ఇంద్రియ విజయం అంటే ఏమిటో మీకు చెప్పక్కర్లా. ఏదైనా మీకు కోపం చేయించారు మీరు, అస్సలు గురువు గారు ఎన్ని పెట్టినా మీకు కోపం రాదు పాపం. కావాలని చూసుకోండి, ఈ పడంగా హనుమాదేవుని కొట్టుకో 50 కిచ్చి పెడతాడు అలా నవ్వుతూ ఉంటుంది కొట్టుకో. అది ఇంద్రియ విజయం అంటే వీరంతా కూడా ఇంద్రియాలు జయించేశారు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం వీటిని గ్యారంటీగా జయించారన్న నమ్మకం. అందులో మన గొరవ గారు అయితే లోభం జయించారు. ఇప్పుడు ఆయన రైస్ మిల్లర్ తీసేసుకుని ఆయన చెప్పుకున్నాను. అంతటి మహానుభావుడే. ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంద్రియ విజయం చేశారు కనుక వీళ్ళు వారవలేదు. క్షమాగుణం ఎంతటి ధర్మాన్ని కట్టి పుచ్చుకుని మీద వచ్చేవాడిని కూడా క్షమించగలరు. ఈ మానవ లక్షణాలు ఆత్మ సంయమనం, శుచిత్వం. పగలంతా కష్టపడి పనిచేసాక సాయంత్రం శుభ్రంగా స్నానం చేసే పురాణాలు వస్తుంది. స్నానం చేయకుండా దరిద్రం కొట్టుకుంటారు. కాబట్టి శుచిత్వం ఉంది. అగ్నిలా పవిత్రంగా ఉంటారు. కూర్చున్న వాళ్ళకి పక్కన వాళ్ళకి మన దగ్గర సువాసన ఉంటారు. నోరు పట్టి అసలు ఇంకో గుర్తు పెట్టుకోండి. శుచిత్వం అని మానవుడు చెప్పాడు. 3 కోట్ల నోరు శుద్ధిగా ఉండాలి. సూర్యోదయము అయ్యేలోపు నోరు కడుక్కోవాలి, మళ్ళీ మధ్యాహ్నం కూడా కడుక్కోవాలి, సాయంత్రం వేళ బలి కడుక్కోవాలి. 3 కోట్ల నోరు కడుక్కోవాలి. కొంతమంది దగ్గర గంట వచ్చిన నోరు మీద నోరు పెట్టి మాట్లాడతారు. నాకు 3 రోజులు అన్నం నెలకి చచ్చిపోతాను ఆ వాసన పడలేక. దరిద్ర వాసనతో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవటం ఏంటంటే శుచిత్వం యొక్క లక్షణం ఏంటంటే నోరు ఎప్పుడూ పవిత్రంగా ఉంచుకోవాలి. అంటే తాజాగా కుంభం నడుకోవాలి. నోరు కుంభం నడుకోమంటే దరిద్రం పెళ్లి వేసుకోమని కాదు. నోరు మాత్రమే శుచిత్వంగా ఉండాలి, శరీరం శుచిత్వంగా ఉండాలి, పాదాలు శుచిత్వంగా ఉండాలి, చెమట రాకూడదు. ఉపన్యాసానికి వచ్చినప్పుడు తప్పక ఉండాలి. ఒకప్పుడు ఇంటి దగ్గర మనం ఏం చేయడం, ఊరు పెళ్ళాలంటే వాళ్ళ చెమట వాసన ఒకటి ఇంకో ఉండొచ్చు కాక. కానీ బయటికి వచ్చేటప్పుడు తప్పక మానవుడు పరిశుభ్రంగా ఉండాలి. ఇందులో ఆరోగ్యం కూడా ఉంది మనకి. కేవలం భగవంతుడు ఇందులో చెప్పడమే కాదు, పురాణంలో ఎన్నో శ్లోకంలో చెప్పాడు ఈ శుచిత్వం గురించి. ఇందులో 22వ శ్లోకంలో చెప్పాడు వరసే మానవుడికి శుచిత్వం ఉండాలి. సత్సంకల్పం ఉండాలట, ఎప్పుడు మంచి సంకల్పం ఉండాలి. నేను అర్చన చెయ్యాలి, లేక గుడి కట్టాలి, నేను లేదా పక్కవాడి గిల్లు కట్టి పెట్టాలి, వాడు ఎవరికో పెళ్లి చెయ్యాలి, ఎవరికో గిల్లు ఇవ్వాలి, ఇలా ఎప్పుడు ఇతరులకు ఉపకారం చేసే సంకల్పం ఉండాలి. వాళ్ళు వాళ్ళ విడాకులు ఇప్పిస్తారు వాళ్ళకి అది అనుకోదు. అసలు ఇతరుల మధ్యలో తగాదాలు పెట్టకూడదు. మొత్తం మీద పవిత్రమైన సంకల్పం ఉండాలి. శివకేశవులకి భేదం పాటించకూడదు. శివుడు వేరు విష్ణు వేరు కొట్టుకోకూడదు. అలా కొట్టుకుని అయ్యర్లు ఉండాలి. వాళ్ళకి ఎప్పుడు ప్రమాదం, చాలా ప్రమాదం. శివకేశవ భేదం భాస్కరుడి మీద వెళ్ళి ఉండాలి. ప్రత్యక్ష దేవత సూర్యనారాయణ. ఇంకా సకల దేవతల్ని ఒకే రూపంలో చూడాలి. ఇవి ఎవరి నియమాలు, మానవుల యొక్క నియమాలు. యం మానవ స్మృత అయం మానవ స్మృత. ఈ ధర్మమే మానవ ధర్మం అని ద్రోహపడుతుంది. ఇంకా ధనాధిపత్యం చూడండి, గుర్తుపెట్టుకోండి ఈ కొద్ది జాగ్రత్తగా. ధనం మీద ఆధిపత్యం, భోగాలు, వేదాధ్యయనం, శివారాధన, అహంకారం, ఔద్ధత్యం, యక్షుల ధర్మాలు. అందుకే డబ్బు ఖర్చువాడు. కుబేరుడు యక్షాధిపతి కాబట్టే డబ్బు మీద ఆధిపత్యం ఉంటుంది. ఇతరుల భార్యల్ని బలాత్కారంగా చెరబట్టి పట్టుకోవడం, పరధనాన్ని ఎత్తుకోవడం, పరులు ఆక్రమించడం, పరుల స్థలాలు కొట్టేయడం, కేవల శివారాధన, ఇవి రాక్షస ధర్మాలు. అందుకే రాక్షసుడు అన్నారు. రావణాసుడు కొట్టడం బ్రాహ్మణుడికి పుట్టినా వాడికి రాక్షస ధర్మాలు ఎందుకు వచ్చే రోజు భగ్నికంటే ఈ బుద్ధిని బట్టి రాక్షసుడు అన్నారు. పరమభార్యాలు ఎత్తుకోవటం వాళ్ళ తప్పడం ఇవే వాడికి. ఇంకా పిశాచ లక్షణాలు ఏమిటి? మానవుల్లో కూడా దుశ్శాక్షులు ఉంటారు, మానవుల్లో కూడా రాక్షసులు ఉంటారు. నిజంగా పుట్టుకతో మానవుడు కాడు వాడు, ఈ లక్షలో ఉన్నట్టు వాడు దుశ్శాక్షులు చెప్పాలన్నమాట. అవివేకం, తెలివి కట్టడం చెప్పినా వెళ్ళం, నేను ఇలాగే చేస్తానంటే. తర్వాత అజ్ఞానం, జ్ఞానం లేకపోవడం, అశుచిగా ఉండడం, స్నానం చేయకుండా శంఖవాసన వేసుకుని కంపుతో వస్తారే వీడంతా దుశ్శాక్షులు. ఎప్పుడు అసత్యమే. మేడమెట్లు ఎక్కి పైకి వచ్చారండి, నేను ఎక్కడ మేడమెట్లు ఎక్కి వచ్చారండి, మేడమెట్లు ఎక్కకుండా ఎలా వచ్చాడు తెలియదు పెట్టడానికి, ఈ వ్యక్తి పైకి వచ్చారంటే ఎక్కడేదండి అంటాడు, అది కూడా అబద్ధమే కారణం. ఎవడ ముక్కు వాడే కొడుకున్నాడు అన్నట్టు ఉండదు వాడు అసత్యాలు అంటాడు. అన్నిటికీ అసత్యాలే, అసత్యాలు ఆడే ఆడుతున్న వాడు ఎవడన్నట్టు తీసేయచ్చాడు. ఇక్కడ రాశారన్నా ప్రత్యక్షంగా ఒకసారి వెళ్ళి చూసుకోండి, గురువు గారు చెప్పారో లేదో ఒకసారి పరిశీలించారు, అప్పుడప్పుడైనా గురువు గారిని పరిశీలించుకుంటుంది. ఆ 55వ పేజీలో చెప్పాను అన్నమాట ఏమేమిటి పిశాచ లక్షణాలు. అవివేకం, అజ్ఞానం, అశుచి, అసత్యం, సదా మాంస భోజనం, ఎప్పుడు మాంసమే తినడం అన్నమాట. మేక మాంసం తినడం, కుక్క మాంసం తినడం, నక్క మాంసం తినడం, చేపలను బరుకు బరుకు అరగడం, ఇవన్నీ చేస్తున్నారంటే ఇది పిశాచ లక్షణములు. పీఠానికి వచ్చిందో కావిడ గురువు గారు ఎక్కడికని అడిగి వెళ్ళేటప్పుడు ఎదురుకుండా చేపలు 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 వస్తుంటే పవర్ ప్యాక్ పెట్టలేదు వాడు, ఇంత చేప కొరికెళ్ళింది అంటే వాడు పిశాచం అన్నమాట. నా భక్తుల్లో పిశాచాలు ఉన్నాయి, నా భక్తుల్లో రాక్షసులు ఉన్నారు, నా భక్తుల్లో దానవులు ఉన్నారు, మానవులు ఉన్నారు, సిద్ధులు ఉన్నారు. గురువు గారి అదృష్టం వల్ల అన్ని రకాల భక్తులు ఉంటారు. ఎవరు పిశాచాలు మీకే తెలిసి చెప్పేది ఉంది, ఎవరు రాక్షసులు చెప్పాలి, ఈ లక్షణాలు ఎవరు ఉంటే వాడే ఆస్తి ఏమో ఏ లక్షణాలు ఉన్నాయో వాళ్ళకి తెలియదు. ఈ 12 బ్రహ్మ ఆయా వ్యక్తులకు కేటాయించిన లక్షణం, ఇవి ఉన్నాయంటే వాడు వాళ్ళే, ఆ లక్షణాలతో కూడా వాడు మోక్షం పొందొచ్చు. నిజంగా పుట్టుకతో వచ్చిన లక్షణాలు, వాళ్ళు ఎలా మోక్షం పొందొచ్చు, స్వధర్మానుష్ఠానంతో శివుడిని కూడా పూజిస్తున్నారు కాబట్టి శివనామస్మరణం వల్ల ఈ స్వధర్మం వల్ల కూడా వాడు మోక్షం పొందుతారు. ఇప్పుడు మానవులకు మన ధర్మాలు ఏమిటనమాట, మనం ఈ ధర్మాలు కనుక అనుష్ఠానం చేస్తే గ్యారంటీగా మనం మోక్షం పొందుతాం అని చెప్పేశాడండి. మానవ ధర్మాలే మీరు బాగా గుర్తు పెట్టుకోండి, వేతావాల ధర్మాలు మనకెందుకు. మానవులకు ఏమేం చెప్పాడు, స్వాధ్యాయం, బ్రహ్మచర్యం, దానం, యజనం, ఔదార్యం, సారణ్యం, దయ, అహింస, ఇంద్రియ విజయం, క్షమాగుణం, ఆత్మ సంయమనం, శుచిత్వం, సత్సంకల్పం, శివకేశవ భాస్కర దేవాదుల మీద భక్తి, ఇవి మానవ ధర్మములు. ఈ ధర్మములు మానవులు సక్రమంగా అనుష్ఠానం చేశారంటే వారి ఈ జన్మలోనే మోక్షం వస్తుంది. ఈ ధర్మములను తిరస్కరిస్తే ఈ జన్మలో కాదు ఎన్ని జన్మలకు మోక్షం వస్తుందో కూడా ఎవరని చెప్పలేదు. సుకేచి విన్నాడు, 12 రకాల జాతుల గురించి చెప్పావు, రాక్షసులు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు, ఇలాంతరికీ మానవుల ధర్మాలు కొంచెం పూర్తిగా అర్థం కావటంలో మానవుల దృష్టితో అడుగుతున్నాను, కొంచెం మన కోసం అడిగాడు. తత్ర ఏ మానవ ధర్మాభూయో వక్తుము అర్హత భూయో వక్తుం అర్హత. ఓ మహాత్ముల, ఋషుల మానవ ధర్మాలు తేలిగ్గా చెప్పండి, ఎందుకంటే నేను మానవ లోకానికి వచ్చాను, ఇప్పుడు ఇంకా వెళ్ళబోతున్నాను కూడా. ఇప్పుడు వెళ్ళింది మానవ లోకంలో ఉన్న ఋషుల దగ్గరే ఆయన, ఇప్పుడు నేను మానవులని చెప్పాలి. వాళ్ళందరినీ పాఠశాలలో కూర్చోబెట్టి మహాత్ములకు చెప్పారని చెబుతారు, వాళ్ళంతా వింటారా, బాగుపడతారు, కొన్నేదో ఆచరిస్తారు. అందుకని మానవ ధర్మాలు చెప్పండి అనగా అప్పుడు ఆ సుకేసి వచ్చిన ఉరుగులు ఋషులు అన్నారు, రాక్షసాలు ఎంత ఉత్తముడు అయ్యా, మానవ శ్రేయస్సు కోసం ఇలా ప్రసరించిన వాళ్ళని ఎక్కడా చూడలేదు. అందరిలోకి మానవుడు చాలా గొప్పవాళ్ళు, స్వధర్మానుష్ఠానం చేస్తే ఎవడైనా మోక్షం పొందవలసింది మానవ లోకంలోనే. ఈ భూమండలంలో 7 ద్వీపాలు ఉన్నాయి, ఈ 7 ద్వీపాలలో నివసించే మనుష్యాది జీవుల ధర్మాలు చెప్తున్నారు. మహా సముద్రం మీద, గొప్ప సముద్రం మీద ఓడ ఉన్నట్టుగా, సముద్రంలో ఓడ ఉన్నట్టుగా ఈ భూమండలం మీద 50 కోటి యోజన విస్తీర్ణం కలిగి సముద్ర జలాలు ఉన్నాయి. సముద్ర జలాల మధ్యలో భూమి ఉన్నది. ఈ భూమి మీద బ్రహ్మ ఎత్తైన పర్వతాన్ని పెట్టాడు. అదిగో ఆ మొట్టమొదటి పర్వతమే అత్యంత పవిత్రమైన మేరు పర్వతం అంటే
దానికి చుట్టూ తా మానవాళ్ళు వివిధ ద్వీపాల్లో ఉన్నారు. ఆ ద్వీపాల్లో ఒక ద్వీపం జంబూ ద్వీపం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆ జంబూ ద్వీపం రోజు సంకల్పంలో జంబూ ద్వీపే భరత వరచే భరత కండి అంచేత ఆ జంబూ ద్వీపం చాలా గొప్పది. ఈ జంబూ ద్వీపం చుట్టూత రెండింతల విస్తీర్ణం గల సముద్రం ఉంది. దానికి బయట ప్లక్ష ద్వీపం ఉంది. ప్లక్ష ద్వీపము ద్విగుణిత క్షేక్షుర సాప్తి సుట్టిరా విలసిల్లు ఇక్షుర సోవత ద్విగుణం భక్షయముగ శాలుమణి మహాద్వీప విలలు. ఈ జంబూ ద్వీపానికి బయట సముద్రం వచ్చిన ప్లక్షద్వీపం అనే ఒక ద్వీపం ఉన్నది. ఈ ప్లక్షద్వీపం చుట్టూ చెరుకు రసంతో కూడిన సముద్రం, అది మానవులకి కనపడదు. ఇంతేకంటే మనం సముద్రం ఏ సముద్రంలో ఉన్నాం? కేవలం ఉప్పు సముద్రమే మనకు కనపడుతుంది. మన చుట్టూతా భూమి చుట్టూతా జంబూ ద్వీపం చుట్టూతా కేవలం ఉప్పు సముద్రమే. ఉప్పు సముద్రం దాటి వెళితే ఇక్షు రస సముద్రం ఉన్నది. అవన్నీ దేవతాదులకు తప్ప మానవులకు దర్శనమివ్వు. అక్కడ ప్లక్షద్వీపం ఉన్నది. దానికి రెండు రెట్ల ప్రమాణంలో శాల్మలి ద్వీపం అని ఉన్నది. అన్ని బురుగు చెట్లే అక్కడ. దాని చుట్టూత సురా సముద్రం కళ్ళు సముద్రం అట. అక్కడ దిగిపోతే ఇంక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బెంగళూరు అంతే కదా. దాంతా సురా సముద్రమే. సముద్రం ఏది కనుక చెంబుతో కూడా పుచ్చుకోకల ఎప్పుడు కావాలన్నప్పుడు ఆచమ్య. అది రాక్షసులు ఎక్కువగా పిశాచులు అక్కడ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కావాలన్నప్పుడు గుటక్కు గుటక్కు నేస్తారు. వాళ్ళకి కిళ్ళే వాటి వాడే, ఇంకా ఆత్మార్థన వాటి వాడే, స్నానానికి అది, పానానికి అది, శరీర ప్రక్షాళనకి అది, అవయవ ప్రక్షాళనకి అది. అదే తాగడం, అదే తినడం, అదే సంస్కృతి. అది సురా సముద్రం. దానికి రెండింతలు పక్కనే ఉన్నది కుశద్వీపం. దీనికి నేటి సముద్రం ఉన్నది, అంతా నెయ్యి. అసలు అక్కడికి వెళ్తే బాగుండనిపిస్తుంది. ఆ తర్వాత ఒకసారి చూద్దాం, వెళ్ళి కొంత నెయ్యి తెచ్చేసుకుంటుంటే అప్పుడప్పుడు అసలు తెలిస్తే బాగుంటుంది. నెయ్యి వ్యాపారం పెట్టుకోవచ్చు ఏలూరు. అది దాటిన తర్వాత నేటి సముద్రం దగ్గర క్రౌంచ ద్వీపం ఉంది. దీని చుట్టూత పెరుగు సముద్రం, దధి సముద్రం. దధి సముద్రానికి రెండు రెట్లు శాఖ ద్వీపం. అన్ని చెట్లే అక్కడ, ఆకుకూరలు, కాయకూర, బెండకాయ, గడ్డకాయ, కబ్బకాయ, నిమ్మకాయ, అరవకాయ, పెరుగుకాయ, ఇలాంటి కాయలు, గోంగూర, తోటకూర, మత్తలికూర, ఇలాంటి రకరకాల కూరలు, వీటితో ఉన్న శాఖ ద్వీపం అన్నమాట. అవి తినేవాళ్ళు లేక ఎండిపోతూ రాలిపోతూ ఉంటాయి. దాని చుట్టూత క్షీర సముద్రం ఉంది. ఇంటికి శాఖ ద్వీపం చుట్టూత ఎవరున్నారు? క్షీరసాగరం. ఆ క్షీరసాగరం మీద శేషపర్యంకం మీద శ్రీహరి పడుకుంటాడు. ఎంత అద్భుతం అది. ద్విగుణ సంస్థితో ఎత్ర శేషపర్యంకోగది. అక్కడే ఆ శాఖ ద్వీపం దగ్గరే విష్ణు ఉన్నాడు. ఆ విష్ణు క్షీరసాగరంలో శేషపర్యంకం మీద పడుకుంటాడు. ఇవన్నీ ఇందాక చెప్పిన సముద్రాలు. ఒకదాని కూడా రెండేసి రెట్లు ద్వీపాలు కూడా రెండేసి రెట్లు ఉంటాయి. జంబూ ద్వీపం మొదలుకొని క్షీరసాగరం వరకు ఊర్ధ్వలోకాల్లో ఉన్నవన్నీ చెప్పారు. ఇవన్నిటికీ విస్తీర్ణం 40,95,000,000 యోజనం. యోజనం అంటే 8 మైళ్ళు. 40,95,000,000 యోజనములంటే అది ఇంటూ 8 అనమాట. ఆ తర్వాత ఉన్నది పుష్కర ద్వీపం. దాని చుట్టూ మంచినీటి సముద్రం ఉంటుంది. అక్కడ ఒక్కొక్కటి 4,52,00,000 విస్తీర్ణాలతో ఉన్న ద్వీపాలు ఉన్నాయి. వీటన్నిటికీ 100,000,000 అవతల ఒక అండాకారంలో, కోడిగుడ్డాకారంలో ఒక బ్రహ్మాండ కటాహం ఉంది. ఈ బ్రహ్మాండ కటాహంలోనే పైకి వెడితే అమృత సముద్రం. ఆ అమృత సముద్రంలో అమ్మవారి మణి ద్వీపం ఉంటుంది. సప్త ద్వీపాలకి వేరు వేరు ధర్మాలున్నాయి. అందులో ప్లక్షం మొదలుకొని శాఖ ద్వీపం వరకు ఉండేవాటికి యుగాలు లేవు. ప్లక్ష ద్వీపం దాటితే శాఖ ద్వీపం వరకు విష్ణు ఉండే స్థలం గనకవి. అక్కడ మాత్రం యుగాలు ఉండవు, ఎప్పుడు ఒకటే యుగం. కల్పాంతంలో మాత్రమే ప్రళయం. కాని ఒక్క మానవ లోకంలోనే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఇది కేవలం ఈ ఉప్పు సముద్రం మధ్యలో ఉన్న జంబూ ద్వీపానికి మాత్రమే. ఇక భయంకుని పుష్కర ద్వీపవాసులు పిశాచ ధర్మంతో ఉండి కర్మక్షయంతో నశిస్తారు. ఒక్క పుష్కర ద్వీపం మాత్రమే అది భయంకర పిశాచాలకి నిలయం. ఇంకెక్కడ అలా పిశాచాలు ఊర్ధ్వలోకాల్లో ఉండవు. అనగానే మళ్ళీ సుకేసికి అనుమానం వచ్చింది. పుష్కర దీపం భయంకరంగా ఎందుకుంది, అక్కడి వాళ్ళు ఎందుకు అపవిత్రులుగా ఉన్నారు, ఎందుకు వాళ్ళు పిశాచ ధర్మంతో క్రూరులుగా ఉంటారు, చివరికి కర్మాంతనాశనులు ఎందుకు అవుతున్నారు అనగా ఋషులు అసలు విషయం చెప్తున్నా వినండి. ఆ పుష్కర దీపమే నరకం అంటే అదే నరకం చుట్టూగా పిశాచాలు ఉంటారు. ఎందుకంటే పిశాచాలు ఉంటే కానీ నరకంలో వాళ్ళని శిక్షించడానికి ఆయనకి అసిస్టెంట్లు ఉండరు. అసలు రహస్యం మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను అని ఈ లోకంలో యమలోకం అని ఒక లోకం చెబుతున్నారే మన వాళ్ళు రోజు పాపం చేస్తే పరపరకు వస్తారని. అదే పుష్కర ద్వీపం అంటే పుష్కర ద్వీపంలో రౌరవం మహారౌరవం వంటి అత్యంత భయంకరమైన క్రూర నరకాలు ఉన్నాయి. ఆ నరక నిలయం అవ్వడం వల్లే అక్కడ పిశాచాలు ఉంటాయి, వాళ్ళకి నాశనం ఉండదు. కర్మం అయిపోయాక, కర్మం అయిపోవడం అంటే ఏమిటి, ఇంకా మానవ లోకం నశించిపోయాక నాలుగు యుగాలు గడిచాక ఇక మానవుల్ని శిక్షించవలసిన అవసరం ఉండదు ప్రపంచ ప్రళయకాలంలో. అప్పుడు ఆ లోకం తనంతదానే నశించదు, అప్పటి దాకా వాళ్ళు అక్కడే ఉంటారు. యమధర్మరాజు గారికి అసిస్టెంట్లుగా ఉంటారు, వాళ్ళు చేసిన పాపాలకి రకరకాల శిక్షలు ఇస్తూ ఉంటారు. అనగాని ఆ నరకాలు ఏమిటి, వాటి స్వరూప స్వభావాలు చెప్పుకున్నాడు. ఇది గరుడ పురాణంలో కూడా ఒక భాగం అన్నమాట ఇక్కడి నుంచి వచ్చేది. అంచేతే పురాణాల్లో కలిపి నిక్షిప్తం చేసి చెప్తున్న కారణం అది. దయచేస్తారా, రౌరవాది నరకములు లెక్క లేకుండా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి 21 నరకాలు ఉన్నాయి. అనేక నరకాలు ఉంటాయి, అన్ని నరకాలు ఎవరు చెప్పలేరు, కానీ ముఖ్యమైన నరకాలు 21, వాటి విస్తీర్ణం చెబుతున్నా. రౌరవ నరకం 2000 యోజనముల విస్తీర్ణం కలిగి ఉంటుంది. అందులో కణ కణ కణలాడే నిప్పు కణికలు ఉంటాయి. రౌరవ నరకంలో ఏ వేపు చూసినా నిప్పు కణికలే. మధ్యలో రురుములు అనే ఒక రకమైన ప్రత్యేకమైన పురుగులు ఉంటాయి. ఈ పురుగును కుడితే కలుగుతుంది బాధ, 7 దోమల కంటే బాధ, కండ చీమల కంటే బాధ. కరెంటు చీమలు ఉండేవి, కరెంటు షాక్ కొట్టినట్టు కుడితే బాధ కలుగుతుంది, ఆ చీమల కంటే బాధ. ఈ రురువులు అనే మృగములు ఈ నిప్పు కణికల మధ్యలో తిరుగుతూ పాపాత్ముల్ని శిక్షిస్తాయి. దానికి రెండెంతల ప్రమాణాలు, మహారౌరవం. దానికి దిగువ అంటే మహారౌరవంలో నేల ఉండదు. అక్కడ నేల ఉంటుంది ప్రతి చోట, ఎక్కడ చోట నరకంలో కూడా మన నేల లాంటి నేల కోసం ఒక నేల ఉండాలి. మొత్తం మీద ఆధారం కూర్చోడానికి బేస్, ఆ ఆధారం రాగితో తయారు చేయబడి ఉంటుంది. రాగి లక్షణం ఏంటి, వేడి అలా తగిలినట్టు వేడెక్కిపోతుంది. ఒకసారి కావాలంటే రాగి చెబులో వెండిని కోసం తోట తెలుస్తుంది. వెండి రాగి వెండి గ్లాసులో టీ పోసి ఇచ్చింది ఒక ఆవిడ, పోతే ఆ గ్లాస్ ఇచ్చేసింది ఒక టీ మాత్రమే తగాడు, ఆ గ్లాస్ చేతిలో పట్టుకోవాలి. ఇది చాలు గురువు గారికి వేరే శిక్షకన్నా, అంత భయంకరమది. ఆ రాగి రేకులు కింద దాపడం చేసేసి మహారౌరవం పెట్టారు, కిందంతా వేడి పెడతారు. ఇక రాగి రేకులు ఉక్కడ అక్కడ అక్కడ ఎర్రగా కాలుంటాయి. ఈ పాపాత్ములు దాని మీద వేసి 1000 ఎర్ర చెప్పని బాపుతా అనమాట. అంతే పాపాలు చేయకూడదు. గురువు గారు ఎలాంటి వారిక, గురువు గారు ఎలాంటి వారిక అంటే ఆ రేపు మీద లేచి చక్క నిలబట్టు వేయించినట్టు, తల్లకొడుకు వేయించినట్టు వేయిస్తారు తరం తీసి. ఇక ఈ దాటిన తర్వాత కామిశ్చర్యమనే నరకం ఉంది. ఇది మహారోగు వారికి 2 రెట్లు ఉంటుంది. కామిశ్చర నరకం అంటేనే అంతా చీకటి, అక్కడ అన్ని ముళ్ళ చెట్లు ఉంటాయి, పిశాచ ముఖాలతో ఉండే తోడేళ్ళు ఉంటాయి, రెక్కలు ఉంటాయి, పెద్ద పెద్ద ఇనప ముక్కలు కలిగినటువంటి భయంకరమైన పక్షులు ఉంటాయి, పొడిచి పారేస్తాయి. ఎవరిని పొడిస్తాయి, దానం చేసేవాడిని చెయ్యకుండా చేసేవాడిని ఈ తామిస్త్రి నరకంలో పారేస్తారు. ఏ పాఠశాలి గారు 20 రూపాయలుగా ఉంటారు ముందండి, పురాణం అయ్యాక అనుకోండి ఈ 2000 రూపాయలు అని ఇవ్వకుండా చాలా మంది తెలుసుకుంటారు. పెద్ద డేంజర్ ఇది, ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెబుతున్నవన్నీ ప్రామాణికం, హాస్యం అనుకోకండి. ఎవడైనా దానం చేయాలనుకున్న వాడిని దానం సక్రమంగా చేయనివ్వకుండా అడ్డం పెట్టే పాపాత్మని తినవాడి, ఏం తిద్దామంటే ఇవ్వకుండా అడ్డం కొడతాడే. డొనేషన్లు కూడా అంతే, అసలు వాళ్ళు ఎప్పుడూ ఇద్దాం అనుకుంటారు. మధ్యలో కొంతమంది ఉంటారు, గౌరవ వాళ్ళు ఎవరు ఇతరులు ఎవరు మిత్రులను కాని ఇచ్చేవాళ్ళని కాని దాతలను ఇవ్వకుండా చేసే పాపాత్ములు తామిస్తున్న నరకానికి పోతారండి. ఏమండి నిజమా, మీరు వెళ్ళాక అప్పుడు నాకు చెప్పండి, అక్కడి నుంచి ఫోన్ చేసి గురువు గారు మీరు చెప్పినప్పుడు మేము వినలేదండి, దానం ఇచ్చేవాడిని అడ్డం కొట్టేవాడిని అనుభవిస్తున్నామని ఏడుస్తూ అప్పుడు చెప్తారు. పైన నాకు అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు, నేనేది హాస్యానికి చెప్పట్లా. చచ్చి కూడా నా నరకాతలు పడిన కొంతమంది శిష్యులు ఉన్నారు, కావాలంటే చూసుకోండి. మనతో పాటు నైన్ శారణ్యం వచ్చి చచ్చిపోయాడు, ఎయిట్స్ వచ్చి అతని పేరెంట్స్ పాపాడు, ఒక భక్తుడు
లారీ డ్రైవర్ అండి.
ఆ పిల్లకు కూడా పెళ్లి అవ్వకుండా ఆగలేం కదా మనం.
అనాగరా వాడు నాకు ఇప్పుడు కూడా చాలాసార్లు గురువు గారు నేను మీ సేవ చేస్తున్నానని అనుభవిస్తున్నానని చెబుతూ ఉంటాడు. కొంచెం చెప్పకూడదు రహస్యాలని. ఇలాంటి ఎంతో మంది ఉన్నారు చెబితే ఆశ్చర్యపోతారు. అవన్నీ జీవిత చరిత్రలో ఇస్తాం. ఎందుకంటే అమ్మవారు అనుజ్ఞ తీసుకుని ఇవ్వాలి కాబట్టి వాటిని అక్కే పెట్టాలి. వస్తుంది చచ్చిపోయి కూడా ప్రతికున్న రోజుల్లో పురాణంలో ఏమి జరిగాయో అవన్నీ చూచా తప్పకుండా అనుభవిస్తున్నాం మేము విన్నామని. అలాగే ఇప్పుడు చెన్నై వెళ్ళిపోయింది ఒక ఆవిడ. ఆ పక్క నరసింహరావు గారని మా కాలేజీలో జీతాయి సంతకాలు పెట్టించిన వాడు మనతో పాటు బృందావనం వచ్చారు. చాలా భక్తి నేనండి. ఆయన ఇప్పుడు స్వర్గలోకంలోకి వెళ్ళాడు. స్వర్గం నుంచి మాట్లాడుతూ ఉంటాడు ఆయన అప్పుడప్పుడు. ఇలాంటి కొందరు భక్తులు ఉన్నారు. ఇవేం వేళాకోవడం అక్కర్లా. అంత అవసరము మాకు లేదు. కొంతమంది శిష్యులు ఓర్పులోకం నుంచి కూడా ఇంకా ఫోన్ చేస్తారు అనమాట. వాడకుంటే సెలవు వాడకుంటుంది, వాడకున్న హెల్ వాడకుంటుంది. అందువల్ల మీరు గుర్తుపెట్టుకోండి, మంచి చెయ్యలేకపోయినా చేసేవాడిని అడ్డ కొట్టలేదు. ఎవరైనా సత్కార్యం చేత చేయడానికి చెయ్యనుంటే చెయ్యండి. అందులో వయస్సు తగ్గదైన వాళ్ళు మరింత జాగ్రత్తగా కర్మకార్యాల చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కర్మకార్యములకు అడ్డం తగలకండి. ఎందుకంటే తామిస్తున్న నరకం అనేది దానం చేసేవాడిని చెయ్యకుండా చేసే పాపాత్ముల కోసం కేటాయించారు. ఏ ఈవిడ పట్టుకొచ్చి మంచి పాదరక్షలు ఇస్తామంటే ఎందుకంటే పాదరక్షలు డబ్బులు దాకా 1000 రూపాయలు ఇచ్చుకునేవాడి అంటే ఆ వద్దన వాడికి పాపంట, ఈవిడికి కాదు. ఎందుకంటే పాపం చేయించిన వాడికి ఉంటుంది ఆ పాపం. ఇక తర్వాత దానికి రెండంతరు 400 నరకం ఉన్నది. అంధతామిశ్రం అంటారు. కట్టితే చీకటది. ఆ తామిశ్రం కంటే ప్రమాదం. ఓరి నాయుడు ఇదెవరికి అంటే తల్లిదండ్రులకు అన్నం పెట్టక తల్లిదండ్రుల్ని కొట్టి తిట్టే పాపాత్ముల కోసము. ఇంకా దేవాలయాలను సక్రమంగా కట్టకుండా ఏడిపించే మేస్త్రీలు వాళ్ళు అనమాట. వీళ్ళందరికీ అక్కడ కట్టారన్నమాట. ఇక తర్వాత ఐదవది కాలచక్రమును ఒకటి ఉన్నది. ఈ కాలచక్ర నరకం తెలుసో తెలియకో చిన్నపిల్లలకి, స్త్రీలకి, ముత్తైదువులకి, మహాత్ములకి, నమ్మి ఇంటిలోకి వచ్చిన జంతువులకి ద్రోహం చేసిన వాళ్ళ కోసం కేటాయించారు. ఈ కాలచక్రం అనే చక్రంలో గిర్రు తిరుగుతుంది చక్రం. ఆ రంపాలు ఉంటాయి దానికి ఇలా చివర. సామిలో చూసారా దొంగలు కోయడానికి ఒక మెషిన్ ఉంటుంది, బర్ర తిరుగుతూ ఉంటుంది స్విచ్చే గాని. ఆ రంపానికి కిందకి వెళ్ళిన దొంగలు కూడా కర్ర దిగిపోతాయి. అలాంటి చక్రాలు ఉంటాయి పైన. ఆ చక్రాలు వాళ్ళంతా గిర్రులోనే గంటకి 1000 మైళ్ళు వేగంలో తిరుగుతూ ఉంటాయి. ఆ చక్రాలు ఎర్రగా కాలిన చక్రాలు. దాని దగ్గరికి తీసుకెళ్లి పాపాత్మని అలా కట్టారు. ఆ బర్రంతా దిగిపోతుంది. అప్పుడు చెయ్యి కాలు అన్ని అవయవాలు కూడా సమస్త అవయవాలు పర్వం దిగుతాయి. వీడు ఇక్కడ కొట్టేసుకుంటాడు. మళ్ళీ అసుకుపోతుంది శరీరం. ఈ బాధ అంతా అయ్యాక ముందు చెయ్యి తెగిపోయి ఏడుస్తాడు, తర్వాత రెండో చెయ్యి, తర్వాత తలకాయ కాలు అన్ని మళ్ళీ అతుక్కుంటాయి. ఇలా నరుగుదలు అతికిస్తారు, నరుగుదలు అతికిస్తారు. ఒక దగ్గర వస్తే పర్వాలా. చచ్చక్కడికి వెళ్ళిన ఈ పాపాత్మునికి యాతనా శరీరంలో నానా యాతనే. ఒక రోజు 2 రోజులు కాదు, 1000 ఏళ్ళకి వస్తారు కాలచక్రంలో. కాబట్టి ఆ నరకం ఐదవది. ఆరవది అప్రతిష్ట నరకము అంటారు. ఈ శిక్ష గురించి మీకు చెప్తే మీరు తెలుసుకుంటారు. అంటే ఇంకా చెప్పట్లా. అవన్నీ ఘోర నరకాలు. ఘటీ యంత్ర నరకం అని ఒకటి ఉంటుంది. ఒక మంచి చక్రం ఉంటుంది. చక్రం మధ్యలో కుమ్మరి కొండలు తయారు చేయడానికి పనికొచ్చే దాంట్లో ఒక సాయిలా ఉంటుంది. దాని మీద ఈ పాపాత్ముడు పడేస్తాడు. గిర్రు తిరిగిపోతూ ఉంటుంది. రంగులు రాట్టే వాడు గట్టి గట్టితే కళ్ళు తిరుగుతాయి, మనకి వాంతి అయిపోతుంది. జయంతి వేళల్లో పైకి కింద జయంతి రీతే కడుపు తిప్పుతుంది. దాని మీద గంటకు 1000 మైళ్ళ స్పీడ్ తో తిరుగుతూ ఉంటే ఏమైపోతారు. దాని మీద వారేసి మధ్య మధ్యలో వేడి నీళ్లు, చిరసనాయలు ఇవన్నీ పోసి నిప్పెట్టి ఏడిపిస్తారు. మధ్య మధ్యలో నోట్లో లాలాజలం, పూయ విషం, నానాగంధర్వాళాలు పోస్తారు. ఇలా ఇవి చాలా ఉన్నాయి. ఇంక వాటి గురించి వర్ణించండి. అడిగించే ఘటీ యంత్ర నరకం అంటారు. ఇంక 8వది అసిపత్ర వనం. అక్కడ అన్ని చెట్లు ఉంటాయి, చెట్లకి ఆకులు ఉంటాయి. ఆకులన్నీ పత్రం అంటే ఆకు, అసి అంటే కత్తి, కత్తులే ఆకులు అనమాట. చెట్లన్నీ తిరుగుతాయి. సర్రాడి తిరుగుతానండి అని బయటికి వెళ్ళాక అన్నది అప్పుడు అక్కడికి తీసుకెళ్తాను. పురాణములను శాస్త్రములను నమ్మనివాడు. మన కృష్ణ గారికి చాలా శ్రద్ధాశక్తి. ఏ పురాణమైనా నేనన్నా పురాణం, ఈ పురాణం మళ్ళీ చెప్పాలంటే ఒకసారి చూసుకోవాలి. ఆయన వింటే మర్చిపోయింది తెలియదు ఆ విషయం నాకు తెలుసు. ఇవాళ పొద్దున కలిస్తే అగ్ని పురాణంలో ఏ నివేదనలు చెప్పానో లేకపోతే దేవి భాగంలో ఏం చెప్పానో కూడా ఆయన చెప్తున్నారు. వాడి ఆయన నివేదనలన్నీ శాస్త్రంలో చెప్పారండి, ఈ ప్రకారం అమ్మవారిని నైవేద్యం పెడుతానంటే ఒక పురోహితుడు అన్నట్ట ఆ పురాణాన్ని ఏమి చదివానని లేవన్నట్టు వాడు. వాడు ఏం చదివి తెచ్చాడు ఇద్దరు వృద్ధులు చూడమన్నాడు ఒకసారి. అలాగే లేవు అని అంటారే ఆ అన్న వాళ్ళని ఈ అచిపత్రవనానికి తీసుకెళ్తారు. అంటే మీరు కూడా అచిపత్రవనానికి వెళ్ళాలని కోరుకుంటే ఆ పురాణం అలాగే చెబుతారు లేవనండి బయటకి. హాయిగా అక్కడికి వెళ్ళాక ఆ ఆకులు లాంటి కత్తులు లాంటి ఆకులు ఉన్న చెట్ల దగ్గర తీసుకెళ్లి దాని మీద పారేసి అబర్రని వైకి కిందకి చేపలు అలాగే తీసుకుంటే అలాగే తీస్తారు. ఆ తర్వాత వెలగ తీస్తారు. అంచేత మహాపాపం శాస్త్ర ప్రమాణములు మనం తెలియకపోతే తెలియరావాలి, తెలిస్తే చూసుకోవడానికి రావాలి. వాటిని లేదు అని శాస్త్రాలు పురాణాలని వేదాలను ధిక్కరించే వాళ్ళు నాస్తికవాదులు అంటే వీళ్ళు. వీళ్ళ కోసం అచిపత్రవనం కేటాయించారు. ఇది 70 యోజనాల విస్తీర్ణంతో ప్రముఖ నరకం. అన్నిటికంటే చాలా ప్రముఖ నరకం. అది కూడా దివ్య దృష్టితో చూస్తే తెలుస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండదు. పాదయాత్రలు చేసే వాళ్ళకి ఈ గురువు గారికి పాద సేవ చేసే వాళ్ళకి ఈ నరకం రాదని చెప్తారండి. నేను తెలివి తక్కువగా కదా అప్పుడప్పుడు ద్వారకాకి వాటిని పాదయాత్రలు ఎందుకు పెడుతున్నాను, కేదారామడికి ఎందుకు నడిచెడుతున్నాను, ఎన్ని శరీరాలు ఎలా ఉన్నాయి ఎందుకు పెడుతున్నానంటే ఏమో మానవ లోకంలో పుట్టాక ఎంతటి జ్ఞాని అయినా తెలుసో తెలియకో కొన్ని సాంగత్యాలు చేస్తారు. పాపాత్ములతో స్నేహం చేయడం వల్ల కూడా పాపం. పురాణములను ధిక్కరించే పాపాత్ముడు నాకు శిష్యుడు అయ్యాడంటే ఆ పాపాత్ముడిని తయారు చేసిన పాపదారి కదా వాడు రాణించాడు కదా, అందువల్ల ఆ పాపంలో మాకు భాగం ఉంటుంది. ఆ భాగం పోవడానికి నేను పెడతాను వాడు. అలాగే గురుపాద సేవ చేయాలి. మా నాన్నగారే నా గురువు కాబట్టి ఆయన బతుకు బదులు ఆయన చాలా సేవ చేసుకునేవాడు. అదృష్టం మాకు దక్కింది. ప్రత్యక్ష దైవం ఆయన, నడిచే దేవుడు ఆయన. అటువంటి మహాత్మునికి ఎంతో కొంత సేవ చేస్తున్నాం, సంపూర్ణంగా ఎవడో చేయలేడు. అవి మాత్రమే అచిపత్రవనానికి వెళ్లకుండా కాపాడతాయని చెప్తారు. అంటే ఎప్పుడైనా నేను యాత్ర పెడితే పాదయాత్ర పరుగు అవ్వండి మళ్ళీ అరగంట నడిచి 3 గంటలు కూర్చుని గంట గంటకి 4 వయసులు బజ్జీలు కొడుకు అప్పుడు తింటే కాదు కొంచెం చురుగ్గా రావాలన్నమాట. అలా నడిచేవాళ్ళే రండి, ఆ లేదేవాళ్ళు ఇట్లా కూర్చోండి. ఇక తర్వాత తత్వ కుంభపూట శామరాలనే వరసగా 9-10 నరకాలు ఉండేవి. తత్వ కుంభము కుంభీపాకము రెండు ఒకటి. కుంభం అంటే కొండ, ఇనప కొండలు ఉంటాయట, పెద్ద పెద్ద మూకుళ్ళు అనమాట అవి కొండ మూతితో. అవి దాని నిండా నూనె పోసి మరగబెట్టేసి నిప్పులు పెట్టేస్తారు రామచంద్ర. ఆ నూనె అంత ఎర్రగా కూత ఒడిగిపోతుంది. వీటి తల్ల కిందలుగా కాళ్ళు పట్టుకుని తీసుకెళ్తారు. మన వాడు చేప పోక పట్టుకొని వేయి చేసినట్టుగా అదేదో కోడికి కాల్చి చేస్తూ ఉంటే చూసి దానికి ఏమిటో అడిగారు. తండూరి చికెన్ అని పేరు ఎక్కాడు వీడు తప్పకుండా అందులో అలా కాల్చి చేస్తాడు. అలాగే వీడు తీసుకెళ్ళి సారా కోడిని 7 నెలల్లో ఉడకబెట్టి చర్మం తీసి వేయించావా రా రోయ్ అని వాడు ఇలా కాళ్ళు తీసుకెళ్ళి అందులో ఉడుకు ఉతుతారు. వాడు వాగుండే బాబే ఉడికిపోతాడు. మళ్ళీ పైకి తీసుకున్నాడు ఉప్పు పడతారు, మళ్ళీ మామూలు అయిపోతాడు, మళ్ళీ ముంచుతారు, మళ్ళీ తెస్తారు, మళ్ళీ ముంచుతారు, మళ్ళీ తెస్తారు. ఇక్కడ చేసిన పాపాలను అక్కడ బాగా అనిపిస్తారు. కుంభీపాక మహాప్రమాదం. ఇంటికి వచ్చిన వాళ్ళకి పాచిపోయిన అన్నాలు పెట్టేవాళ్ళు, ఎంగిరిపుడు పెట్టేవాళ్ళు, బూరిని వేసుకోవాలి. ఆ బూరి వేసి ఆయన ఆ చేతితో ఆ బూరి తీసి గురువుగారండి మీకోసం స్పెషల్ గా చేశాడని చెప్తారే, అలాంటి వాళ్ళని కూడా ఈ కుంభీపాకంలోనే కొడుకులు వేస్తారు. అందుకే గురువులు ఇంటి వైరానిపించే ముందు ఒళ్ళు తగ్గినట్టు గురువాలి. ఇలా చీవుడు తీసేసి ఏమన్నట్టుగా ఆ చీవుడు ఇలా రాసేసుకుని ఆ దాంతో ద్రవ్య పెట్టి తీసి అక్కడ పెట్టి ఏమిటో ద్రవ్య పెట్టి కొంచెం ఒప్పుగా ఉందనిపించింది కావాలి. ఇలాంటి వాళ్ళందరికీ ఆ కుంభీ బాగా నడకంటున్నారు. అంటే అశుచి పదార్థములు పెట్టడం కానీ తినడం కానీ సాధ్యమైన వరకు అశుచిగా ఎక్కడ పెట్టి అక్కడ పెట్టారని ఇతరులకి తినారు. బాబు ఇటువంటి చాలా పాపాలు ఉన్నాయి. అలాగే క్యాంటీన్ రైల్వే క్యాంటీన్ లో పెడతారే భోజనాలు, అసలు అది టీయా? రామచంద్ర ఆ టీ కాల్చే తీరు చూశాడు. అది ఏమిటో తెలిసినా కొంచెం నూకలు ఆ దరిద్రపు వేడి నీళ్ళలో ఉడకబెడతారు, అప్పుడు గంజిలాగే జిగురు వస్తుంది, గంజి పౌడర్ అనమాట. అప్పుడు అందులో ఇంకు పిల్లలతో పాటు మీ చూడండి ఒకసారి వెళ్ళి చెప్పినట్టు అసత్యం ఉందేమో. మీకు రైల్వే టీలో ఒక రకమైన జిగురు ఉంటుంది చూసారు, అది ఏకంగా ఉంటారు గంజి పోస్తారు, కాఫీలో పోయారు కానీ టీలో పోస్తారు. అది తిరిగి జిగురుగా ఉంటుంది తాగేస్తారు దరిద్రపు టీ. 5 రూపాయలు పుచ్చుకొని వాడు 1 రూపాయి ఖరీదు మీకు ఇస్తున్నాడు, 4 రూపాయలు కొట్టేస్తున్నాడు. ఈ పాపాత్ముడిని కుంభీపాకంలో పుడుకు వేయించినట్టు పైకి కిందకి అలా వేయిస్తారు. నాకు కనబడుతుంది ఆ దృశ్యం అన్నమాట, గ్యారంటీ. అలాగే కొన్ని హోటళ్లలో మోసపు భోజనాలు పెడతారే దరిద్రపు తిళ్ళు పెట్టి ప్రజలు నేర్పించే పాపాత్ములు, వీళ్ళందరికీ కుంభీపాకం తప్పదు కానీ తప్పదు. సాయంకాలం అయ్యేసరికల్లా ఏ సంతవాహం ప్రతి దగ్గర కూర్చుని
తినరాని తింటారే చికెన్ పకోడీలు చెత్తా చెదారం తినేసి తాగేసేవాళ్ళు. వీళ్ళందరికీ కుంభీపాకం ఏం చెప్పారు? నేను చెప్పలేదు బాబు, ఇందులో చెప్పారు. కుంభీపాకం అంతా ఇలాంటి ధర్మాదులు వస్తుంది. ఇది చక్కగా కూటశాల మలం అని పదో నరకం ఉంది. కూటశాల మలం అంటే ఇనప ముక్కులు కలిగిన బూరుగు చెట్లు ఉంటాయి అక్కడ. ఆ చెట్లకు ముళ్ళు ఉంటాయి, అవన్నీ ఇనప ముక్కులు. దాని మీద వేసి వెళ్ళి తుండు తిరుగుతూ ఉతుకుతూ ఉంటారు. తుండు కొట్టు ఉతున్నప్పుడు ఢమ్ ఢమ్ అని బాగుతారు, అలా ఉతుకుతారు. ఇవి కాకుండా కరపత్రం, శేషభోజనం, సందంశం, లోహపిండం, కరంభశికటం, ఘోరం, క్షార నది, క్రిమి భోజనం ఇలాంటివి ఉన్నాయి. 18వ నరకం వైతరణి. ఇంకా మిగిలినది సోడిత పూయ భోజనం, అంటే బలము మూత్రము కుళ్ళిపోయిన నెత్తురు చీము కలిపి తినిపిస్తారు. రోట్లో పోయి గొట్టం పెట్టి పోసేస్తారు మలమూత్రాలు చీము నెత్తురు. మనమే కాదు, నానా చెత్తాచారపు దరిద్ర ప్రజలందరినీ కలిపి పోసేస్తారు. అది మరి ఎవరిది వాడైతే పోలేదో కొత్త కొత్త చదువుకొచ్చాడు అది అలాగడక. సామూహిక యాత్రకు వెళ్ళిన వాళ్ళందరి యొక్క మలమూత్రాలు కలిపి, ఇందులోనేమో చీము నెత్తులు కలిపి గరాకి గొట్టం పెట్టినట్లు పోసేస్తారు. బాబోయ్ బాబోయ్ అక్కడికి, బాబోయేమిటి బాబోయే, ఎవరికి అనరాని మాటలు తినరానివి తిన్నవాడు, పాడైపోయిన విత్తలకి పెట్టే వాళ్ళకి శిక్ష తప్పదన్నారు. క్షురగ్రధార అంటే కత్తి యొక్క అంచుతో పోసే నరకం ఉంటుంది. అలాగే చక్రకం, సంశోషణం ఇలాంటి అనేక అనేక నరకాలు ఉన్నాయి. ఇది ఎంత విని ఒక క్షణకాలం ఉంది గలదని